గ్రామవాసులు అరణ్యవాసులు చాలా వేదన పడుతుంటారు, కానీ అక్కడ నగరవాసి అయినటువంటి ఆ చక్రవర్తి అందరినీ ఆదుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఈ కవిత్వం వినిపించు. ఆయన మంచి కవిత్వం వింటే 1000 మాడలిస్తాట. అది ఇచ్చిన వెంటనే ఆ వచ్చిన ధనంతో నువ్వు అన్ని సంపదలు తీసుకుని వచ్చి ఈ కరవు బాధ కాస్త గట్టెక్కవచ్చు అని మంచి పద్యాన్ని ఇచ్చేట. ఇది చదివిన మెచ్చి 1000 మాడల ముడిపిచ్చు వెచ్చంబున కొదవు, నీవు నివ్వగ నవ్వక బ్రతుకం గలవాడవు, అంతట కరవుందీరు జగంబున కృతహర్షంబుగ వర్షంబు కురియగలదు. కొంతకాలానికి ఎలాగూ వర్షం వస్తుంది, ఆ కొద్ది కాలం గడిచిపోతుందిలే. అంటే అనివార్యమైన కాలంలో కొంత కరవు ఇలాంటివి వచ్చినప్పుడు భరించక తప్పదు. మళ్ళీ కాలం గ్రహగతులు మారగానే మళ్ళీ యథాప్రకారం సర్దుకుంటుంది. అప్పటి వరకు నీకు అది ఆధారమవుతుంది. వెళ్ళమని ఒక చక్కని పద్యం రాసి ఇచ్చేట. ఎవరు? అక్షరాలన్నిటికీ ఆది అయినటువంటి ఓంకార స్వరూపుడైన శివుడు పద్యం రాసి ఇచ్చాడు. చూశారా? తత్పాదాంబుజ నూపురోద్భవ రవహ శబ్దార్థ వాక్యాత్మకం అని చెప్పారు. సకల విద్యలు ఆ స్వామి నుండి వచ్చినటువంటివి. ఈశాన సర్వ విద్యానాం కదా, అటువంటి సర్వ విద్యాధిపతి అయిన పరమేశ్వరుడు కవిత్వం రాసిచ్చట. ఈ కవిత్వం పట్టుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. 1000 మాటలు వస్తాయి కదా అని కవి వచ్చాడు అనగానే గొప్ప గౌరవం ఆ రోజుల్లో ఉండేదనమాట. దానితో రాజుగారు లోపలికి పిలిపించారు. ఇటువైపు శంఖఫలకం మీద కూర్చుని ఉన్నారు 12 మహాకవులు. ఈయన వచ్చాడు. సరే ఏంటంటే కవిత్వం రాసుకొచ్చానన్నాడు ఈయన. సరే వినిపించమన్నాడు. శివుడిచ్చిన కవిత్వం కనుక చాలా ధీరంగా చెప్పాట ఆయన కవిత్వాన్ని. ఆ కవిత్వం విన్న వెంటనే అందులోంచి నవ్వుతూ లేచాట ఒక కవి. అతడు ఆ కవి మండలానికి ఆస్థాన కవి వంటి వాడు. అతడి పేరు నత్కీరుడు అని. ఆయన లేచాడు వెంటనే. లేచి అందులో ఒక మాట ఉందిట, అదేమిటంటే సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ గంధంబు అని ఉన్నది. అంటే ఒక స్త్రీని వర్ణిస్తున్నాడు అందులో. ఆ స్త్రీ వర్ణంలో ఆమె యొక్క కురులు సహజ గంధము అన్నాడు. కురులు అంటే కేశములు. ఆ కేశములు సహజ సువాసనతో ప్రకాశిస్తున్నాయని ఒక వర్ణన ఉంది అందులో. ఈ వర్ణన విని అందరూ తలూపారు. కానీ నత్కీరుడు అనే కవి మహాపండితుడు, పైగా పాండిత్యపు అహంకారం బాగా ఉన్నటువంటి వాడు. పండితులు రెండు రకాలు. ఎక్కడ గుణం కనబడుతుందా అని వెతికి ఆనందించేవాళ్ళు కొందరు. ఎంత గుణవంతమైన కవిత్వం వినిపించినా ఎక్కడ లోపం ఉంటుందా వెతికి వెక్కిరిద్దామని తొందరపడేవాళ్ళు కొందరు. ఈ నత్కీరుడు అటువంటి వాడు. నత్కీరుడు ఉండగా దక్షిణాపథంలో కవులందరికీ గుండె దిగులు పట్టుకుందిట. ఎందుకంటే ఎవడు వెళ్ళినా వాడిని అవమానించి పంపడం అతని యొక్క పని. ఎందుకంటే పాండిత్యపు అహంకారం అటువంటిది. ఈయన ఈ కవిత్వం వినిపించిన వెంటనే లేచి నవ్వాడు. నవ్వగానే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు పాండ్యరాజు. ఇది ఒక పనికిమాలిన కవిత్వం అన్నట్ట. ఏమిటి పనికిమాలిన కవిత్వం అంటే, లోకం నవ్వుకోదా చెప్పు. ఏమంటున్నాడు అతను? పూనుకొని సహజగంధము వేనలకిన్ గలదటన్న వేయు తెరగులన్. ఎన్ని విధాల వర్ణించినా కేశాలకి ఎక్కడైనా సహజగంధం ఉంటుందా అన్నాడు. గంధం అంటే వాసన. కేశాలు సహజంగా వాసన వేస్తున్నాయి, సువాసన జల్లు వెదజల్లుతున్నాయంటే కేశాలకి ఎక్కడైనా సహజ సువాసన ఉండదు. దానికి స్నానాదులు చేసి కురులారబెట్టి సాంబ్రాణి మొదలైన ధూపాలు వేస్తే కాసేపు ఉంటుంది. లేక ఏదైనా పరిమళాలు వెదజల్లేటటువంటి వాటితో, ఇప్పుడు వస్తున్నాయి అనేక రకాలు, అవి చేసినా సరే సుగంధం ఉంటుంది. కానీ సహజ సుగంధం ఎక్కడుంటుందయ్యా? ఇది కవితా సమయానికి తప్పు అన్నాడు. కవితా సమయాలు కొన్ని ఉంటాయి, సందర్భం చూసుకోవాలి. తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున కొప్పు కాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే అన విప్రుడు చిన్నబోయి. ఏదో శివుడిచ్చిన కవిత్వం కనుక తిరుగులేదు అనుకుని వచ్చేసాడు, కానీ దీనికి సమాధానం చెప్పే శక్తి మనవాడి దగ్గర ఎక్కడుంది? ఆయన ఇచ్చాడు కవిత్వం, ఈయన తెచ్చుకున్నాడు చదివేశాడు. సమాధానం చెప్పే పాండిత్యం ఉంటేనా? వెంటనే అన్నట్ట, నాక పరమేశ్వరుండు వసుధాదిపుపై రచయించి ఇచ్చినాడు, ఒప్పును తప్పు నేనెరుగ ఉత్తములారా అటంచు క్రమ్మరన్. నాకు ఒప్పులు తెలియదు తప్పు తెలియదు, ఏదో ఆకలి బాధ ఓర్వలేక స్వామితో, స్వామి నీకు నివేదన చేయడానికి ఏమీ లేదంటే కవిత్వం రాసిచ్చాడు, అది పట్టుకొచ్చి చదివాను, ఒప్పు తప్పు నాకు తెలియదు, నన్ను క్షమించండి అని వెళ్ళిపోయట. వెళ్ళడం వెళ్ళడం ఒకవైపు అవమానం, నిండు సభలో అవమానం జరిగింది. ఆ వేదన తట్టుకోలేక తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచి, ఎంత పని చేసేవయ్యా, దీనికన్నా కరువు బాధే బాగుంది నాకు అన్నాడు. ఎందుకంటే నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు చెడితి, అక్కడికి వెళ్ళి సిగ్గంతా చెడిపోయింది నాకు అని పార్వతీశు వంక కనుంగొని అతని పద్యం అతనికి అప్పగించే, ఆయన పద్యానికి ఇచ్చేసట. అయినా నువ్వు కవిత్వం రాసేవంటే ఏ తప్పు లేదనుకున్నాను. ఎందుకంటే సర్వజ్ఞత్వము బహుముఖ నిర్వాహక శక్తి గణము నీ యొక్క కలుగగా శర్వ, నిన్ను నమ్మి పౌరుష గర్వము పోనాడుకుంటి కటకట సభలో. నువ్వు సర్వజ్ఞుడివని, అనేక విధములైనటువంటి ప్రతిభ నీకుందని తెలుసుకుని నేను సభకు పోతే నాకున్న పౌరుషం కాస్త పోయిందే, నాకున్న ఈ పురుషకారం కాస్త నశించిపోయింది. అయినప్పటికీ నాకు ఒక పాఠం తెలిసి వచ్చిందిలే, తనకు తెలిసిన విద్య తాను చెప్పడం మంచిది, కానీ ఎవడి విద్య మీదో ఆధారపడి చలామణైపోదామనుకుంటే అది ఎంత అప్రతిష్టో నాకు తెలిసి వచ్చింది. తానెరిగిన విద్య రూపాస్థానములో నెరప కీర్తి సమకూరం గాని కాక ఏ నరునకు పరవిద్యాధీనత భూపాల సభల తేజము గలదే. పరవిద్యలు ఎందు ఆధారపడ్డం వల్ల భూపాల సభల్లో తేజస్సు ఉంటుందా చెప్పు. నీ మాట నమ్మిపోయిన నా మోసము చెప్పలేలా, నత్కీరుని చేనే మాట పడ్డ దుఃఖము క్షమవ్యధ కొలది కాదు సద్భక్తినిధి. నేను నత్కీరుడు అన్న మాటలకి పడ్డ వేదన కరువు బాధ కన్నా ఎక్కువగా ఉంది. ఆయన నిన్ననడం ఎందుకు, నత్కీరుని అనడం ఎందుకు, నా దురదృష్టం అలా ఉందన్నట్ట. నా భాగ్యం విటిలుండగా తుది నిన్ను నత్కీరు నిందూరగా ఏ భావ్యంబు, ఇక చాలు ఈ కరవు చేయి ఇట్లయితే. ఎందైనా గాని భైక్షంబున కుక్షి బ్రోచుకుని దీనిని తీర్చినే వత్తు దేవా భద్రంబగు నీకు నన్ననుపవే. సరేలే, నిన్ననేం ప్రయోజనం ఉంది, నా దౌర్భాగ్యం అలా ఉంది, నన్ను పంపిస్తావా, ఎక్కడో తిరిగి తిరిగి కడుపు నింపుకుని కరువు తీరిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటాను, అనుమతిస్తావా అనగానే మళ్ళీ శివుడు వచ్చేట. ఎవడయ్యా నిన్నలా అన్నది, కటకట అన్నత్కీరుండట కవితయు తప్పుపట్టెనట. అటు పదమా ఎటువలనో తెలిసేదేమో, తప్పుపట్టాడా నత్కీరుడా, ఎక్కడ తప్పుపట్టాడో చూద్దాం పద, నేను వస్తానన్నట్టు. వెంటనే నిటలాక్షుడు వచ్చి ఆయన ఈయనతో పాటు వచ్చాడు. ఆ రావడం ఎలా వచ్చాడు, మంచి కవిగారి వేషం వేసుకొచ్చాడు ఈయనతో పాటు. ఆ రావడం సభలోకి వస్తేనే ఆ వస్తువు ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన శివుడికి తెలియకపోయినా సాంభవ తేజం దాక్కోదు కదా, అది వెళ్ళి విరుస్తోంది, అది చూసి అందరూ అప్రతిభులై చూస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు భుజం మీద చేయి వేసుకొచ్చి, ఏమిటి నేను కవిత్వం రాసి ఈయన చేత పంపిస్తే దానిలో తప్పుపట్టేట, ఎవడా నత్కీరుడు అన్నాడు. ఈ రాజన్యుని మీద నేను సాహిత్య స్ఫురన్మాధురి చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి, ఎవడో అసూయతో నత్కీరుండు ఊరక తప్పు పట్టినట, ఏది లక్షణంబో అలంకారమో పదబంధమో రసమో చక్కంజెపుడి తప్పినన్. చెప్పండి ఎందులో ఎందులో తప్పొచ్చింది, లక్షణంలో తప్పొచ్చిందా, అలంకారంలో తప్పొచ్చిందా, పదబంధంలో తప్పొచ్చిందా, రసం చెడిందా, ఎక్కడొచ్చింది తప్పు. వెంటనే నత్కీరుడు లేచెట్ట, నత్కీరుడు మునపటి వలె తప్పటన్నా, అది తప్పేనయ్యా, లేకపోతే కేశపాశాలకి సహజ గంధం ఉంటుందా అంటే ఆలోచించాడు, ఎందుకుండదయ్యా, గిరితనయా ఘనక చభారంబు సహజ గంధంబు, నాకు తెలిసిన ఆడామొక్కరు, ఆమె కురులు ఎప్పుడు సహజ గంధములే అన్నాడు. ఎవరామె, గిరితనయా తల్లి జగదంబిక, ఆ అమ్మ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచా అన్నారు. ఆ తల్లి యొక్క కురులలో ఎల్లవేళలా చంపకము అశోకము సౌగంధికము మొదలైన దివ్య కుసుమాలు ఉంటాయట. ఎందుకుంటాయి అంటే అమ్మవారు కురులకు సువాసనలు ఇవ్వడానికి కాదు, అమ్మవారి కురుల సువాసన అవి పొందుదామని ఉంటాయట అక్కడ. అటువంటివి అమ్మవారి యొక్క కురులు, అంత దివ్య పరిమళం సహజగంధంగా ఉంటుంది కనుక నేను రచించాను అన్నాడు ఆయన. పాప ఆయనకు తెలిసిన ఆవిడ ఆవిడే కదా, కనుక అందుకే అదే రాశాడు, పరిచయం ఉన్న వస్తువే రాస్తాడు ఏ కవి అయినా. అది రాస్తే బాగుందయ్యా, అమ్మవారికుంది ఇంకెవడో దేవుడికుంది అని అవన్నీ తీసుకొచ్చి కవిత్వంలో పెడతావా నువ్వు, అవన్నీ ఊహలు కల్పనలు వాటిలోనే ఉంచాలి, అవి తీసుకొచ్చి వాస్తవ కవిత్వంలో పెడతావా. అగజకునైనంతగు ఇలా మగువులకంతగదు మాను మత్సరమింకన్ గగన ప్రసూన వాదము జగతిం ప్రత్యక్షమునకు సరియనదగునే. వీని వాదించాడు గగన కుసుమం అంటాం, ఆకాశంలో కుసుమ అది ఉండనే ఉండదు, అది ఇలలో ఉంది అనడం ఎంత తప్పు. అలాగే అగజకుంటుంది అనేది గగన కుసుమం లాంటిది, ఆ మాట తీసుకొచ్చి కవిత్వంలో పెడితే సరిపోతుందా అని అన్నట్ట. నిజంగా లాజిక్ ఉంది ఇందులో, హేతు ఉంది, కావ్యపరమైనటువంటి లక్షణం ఉంది, ఎన్ని ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నప్పటికీ ఉండకూడనిది మాత్సర్యం, అది కూడా ఉంది పక్కన. దానితో అంటున్నాడు శివుణ్ణి, లూలామాలపు మాటలు చాలు అని అలిగి నేనెవన్నో తెలియకలా అంటున్నాడు, నేనెవన్నో చూపించాలని ఒక్కసారి నత్కీరుడికి మాత్రమే కనిపించేలాగా ఫాలనేత్రాన్ని చూపించట. ఫాలనేత్రం నిజంబగు రూపంబు ఆలోన తెలుపవలెనని నీలగ్రీవండు నిటల నేత్రము చూపాను. వెంటనే నీటల నేత్రం చూసిన వెంటనే శంకరా అని కాళ్ళ మీద పడిపోవాలి, కానీ కవిత్వ అహంకారం ఎటువంటిదంటే ఎదురుగా శివుడు వచ్చినా గమనించనివ్వలేదు. దానితో అన్నట్ట, తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు. నుదుటి మీద ఎందుకయ్యా, నీ తల చుట్టూ కన్నులు పెట్టుకొని పద్యం తప్పే అన్నట్టు. కాదన వశమే వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడువుము. ఈ మాయలు మంత్రాలు నా దగ్గర పనికిరావు, కవిత్వం తప్పే అన్నట్టు. వెంటనే శపించన్ ప్రతిభాషల కుపితుండే రుద్రుడితని, కుష్ఠవ్యాధిని తప్పింపు మనుచువానికి. నాతో వాదన చేస్తావా, నువ్వు కుష్ఠవ్యాధితో తప్పిస్తావని శివుడు చెప్పించట. అప్పుడు వెంటనే వణికిపోయాడు గజగజ, వణికిపోయి స్వామి ద్రోహము చేసి తిని, ద్రోహం చేశానయ్యా స్వామి, తెలుపవే శాపాంతము ఉజ్జత్కృపాధమా నాకు. స్వామి ద్రోహం చేశానయ్యా, శాపం పోయే మార్గం చెప్పవయ్యా, నువ్వు దయామయుడివి కనుక వెంటనే క్షమించి శాపం పోయే మార్గం చెప్పించు. అనుచు పాదాబ్జంబుల మీద పడ్డా, పాదాల మీద పడిన వెంటనే దయాళువైన ఆ భక్తరక్షా మందారుడు శాంతి పొంది అనియన్. కైలాస శైలంబు కంటే మానుం పదం. నువ్వు కైలాస శైలాన్ని చూస్తే, కైలాస పర్వతాన్ని కానీ దర్శనం చేస్తే ఈ శాపం పోతుంది అని చెప్పి అంతర్ధానమైపెట్టి శివుడు. అప్పుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం చాలా ఉంది. కవిత్వం, పాండిత్యం, ప్రతిభ, ఏదో ఒక విద్య మనకుంటుంది. సంగీతం అనండి, సాహిత్యం అనండి, కళ అనండి, ప్రతివాడు కొందరు కళాపరంగా ఒక ప్రతిభ ఉంటే మరొకరికి మరొక పరంగా ప్రతిభ ఉంటుంది. ఎవరి ప్రతిభ వారిది, భగవంతుడు వారు బ్రతకడానికి కావలసిన ప్రతిభ ప్రతివాడికి ఇస్తాడు, దానితో వాడు బ్రతుకుతాడు. ఇందులో ఎక్కువ తక్కువ రాణింపులు అనేది వాడి యొక్క యోగం మీద బట్టి ఉంటుంది. ఆ యోగం బట్టి ఇచ్చేవాడెవడు, పరమేశ్వరుడే ఇస్తాడు. ఒక అక్షరశక్తి కానీ, నాదశక్తి కానీ, ఇవన్నీ ఎవరివి, ఆయనవి, ఆయన నుంచి వచ్చినవి. అలాగే ఆయన ఇచ్చిన విద్యలు. ఈ విద్యలు వచ్చినప్పుడు వినయంతో స్వీకరించాలి, ఎదురువారిని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని తనది అనే మమైకం చెందిపోయి అహంకారం, పాండిత్యాభిమానం పెంచుకుంటే అది వాణ్ణే పతనం చేస్తుంది. ఇది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఇప్పుడేమిటెప్పుడు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి భర్తృహరి చాలా బాధపడతాడు, బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవ స్మయదూషితాః అజ్ఞానోపహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అన్నాడు ఆయన. భర్తృహరి సుభాషితాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. అలాంటి సుభాషితాలు రచించాడు ఆయన. ఇప్పటికీ కూడా అంత ఎటర్నల్ వాల్యూస్తో హ్యూమన్ నేచర్ని చెప్పిన సుభాషితాలు లేవు. అంత గొప్ప సుభాషితాలు ఇచ్చాడు భర్తృహరి. పాపం ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియలేండి, కానీ ఏ కాలానికైనా సరిపోయే గొప్ప మాటలు చెప్పినవాడు భర్తృహరి. ఆయన మొదట ఒక మాట చెప్తాడు, ఏమిటంటే మంచి సుభాషితం నా నుంచి వస్తోంది, కానీ చెప్దామంటే ఎవరు వింటారు అంటారు. పండితుడికి అర్థమవుతుందంటే పండితులు వినరు, వినిపించుకోరు, ఎందుకంటే మాత్సర్యం, అసూయ. కాబట్టి వాళ్ళు మంచి మాట చెప్పినా తప్పులు వెతకడమే పరమార్థంగా పెట్టుకుంటారు, కనుక పండితులు వినరు. పోనీ ప్రభువులు వింటారా అంటే వాళ్ళకి ఎన్ని మతాలున్నాయో అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కష్టం, ఇంక వింటారా. ఇక ప్రజల అంటే సగానికి సగం అజ్ఞులు, అజ్ఞాన బాహుళ్యం ఈ ప్రపంచం. వాళ్ళ దగ్గర కొంచెం లోతైన విషయం చెప్పగానే వాళ్ళకి తలనొప్పి వచ్చి వాళ్ళు లేచిపోతారు. ఇంక నేనేం చెప్పేది, జీర్ణమంగే సుభాషితం, నాలోనే జీర్ణమైపోతుంది సుభాషితం అన్నాడు. ఆ వేదన అర్థం చేసుకోవాలి, ఎంత చెప్తున్నాడు చూడండి. ఇందులో బోద్ధారో మత్సర గ్రస్తాహ, గొప్ప మాట చెప్పాడు. పండితుల దగ్గర మాత్సర్యం ఉంటుంది. కవిత అహంకారం, సరే ఇతడు చెప్పిన దానిలో తప్పేమీ లేదు, నిజానికి తార్కికంగా ఉంది. కానీ ఎంత తర్కమైనా, ఎంత కవితా లక్షణమైనా కూడా లోకానికి సంబంధించింది. కానీ లోకేశ్వరుడు ఎదురుగా కనబడ్డాక ఈ కవిత్వాలు, ఈ వాదనలు, ఈ పాండిత్యాలు, ఈ ప్రతిభలు ఇవి చెల్లవు. అక్కడ కూడా పాండిత్యం పట్టుకున్నాము అంటే అది ఎటువంటిది అంటే, హృదయం దర్శించకుండా, ఆత్మతత్వం తెలియకుండా బ్రతికే దేహభ్రాంతితో బ్రతికే అజ్ఞానం లాంటిది అది కూడా. అందుకే పరమాత్మ కనబడ్డా కవిత్వాహంకారం వదలలేదు, అది ఇతను చేసినటువంటి తప్పు. ఆ స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు, స్వామి కవిత్వంలో ఉండే గొప్పతనం కన్నా గొప్పవాడు నువ్వు, అటువంటి నువ్వు కనబడగానే వెంటనే శరణవేడి నీ చరణాల మీద పడే బదులు అహంకరించి నీతోనే వాదన చేశానే భగవంతుడితో ప్రతివాదమా, అందులో ఈశాన సర్వ విజ్ఞానమైనటువంటి పరమాత్మతో. అందుకు నువ్వు అతడిని ఆదుకోవడానికి కవిత్వం రాయలేదయ్యా, నాకు పాఠం చెప్పడానికి కవిత్వం నెపంతో నువ్వు పనింతా చేసావు అనుకున్నాడు. కనుక ఆ కరవుతో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మణ మీద నువ్వు దయ కాదు, నా మీద దయో ఆగ్రహమో, మొత్తం మీద నాకున్నటువంటి అహంకారం మీద మొట్టుగా వేయడానికి నువ్వు ఈ పని చేసావని ఇప్పుడు తెలిసింది అని అప్పుడు వాదన, వేదన మొదలైంది అతడు. ఆ వేదనతో అంటున్నాడు, నిజమే ఆ స్వామి ముందు ఏకవిత్వం నిలుస్తుంది చెప్పండి. అందుకే దుర్జటి గారు అంటారు, ఎలీలన్ను తియింప నేర్తు ఉపమోత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపము చాలుంచాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. మా కవులకు సిగ్గులేదయ్యా అన్నాడు వెంటనే దుర్జటి. ఇంత కవిత్వం రాసిన ఆయన, ఎందుకంటే నిన్ను వర్ణిద్దామని ఉపమలు ఉత్ప్రేక్షలు ఇవన్నీ అలంకారాలు శబ్దాలు అర్థాలు ఇవన్నీ తీసుకుని కూర్చి ఆహా ఏం కవిత్వం రాసామని మాకు మేము భుజాలు తెచ్చుకుంటాం. కానీ ఈ ఉపమలకి ఈ అలంకారాలకి ఈ శబ్దాలకి ఈ అర్థాలకి అందనటువంటి వాడు ఉంది. చాలుం చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో. సత్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాటలన్నీ మోగబోతాయే, మాటలన్నీ మోగబోయే మహామౌనం ఆ సత్యం. ఆ సత్యం దక్షిణామూర్తికి తెలుసు, మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అలాంటి మౌనవ్యాఖ్యతో కూడుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఎదురుగా నిలబడితే ఈ కవితాశక్తి అంతా ఎవరి వల్ల వచ్చిందో ఆయనే ఎదురుగా ఉంటే సర్వ అహంకారములు విసర్జించి పైగా అని చెప్తున్నది ఏమిటి, అమ్మ యొక్క సౌందర్యాన్ని స్ఫురింపజేశాడు. అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆయన చరణాల మీద వాలాలి. అది లేకుండా మూడో కన్ను చూపించాడు అంటే జ్ఞానంతో ఆలోచించవయ్యా అని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినా నేను గమనించకుండా ఈ కవిత్వం అనే అహంకారం, అంటే నాకు వచ్చిన ఒక విద్యతో నేను పొసెసివ్నెస్, అది నేను అని మమేకం చెందిపోయి ఆ అహంకారంతో ప్రవర్తించాను, ఎంత పనిచేశాను నేను అని బాధపడ్డాడు. అసలు విద్యలన్నీ స్వామి నుంచే వచ్చాయి. వృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించే భవదీయ అంబుకృతి వేదముల్ తత్తత్సంభవముల్ శివ ఉపనిషత్వం వందే నీమేను విద్యాత్తాకారుని నిన్ను వంద నా కవిత కౌనా నిన్ను విశ్వేశ్వర అంటారు విశ్వనాథవారు. ఓ స్వామి, నువ్వు వృత్తాంతంలో నీ ఢక్కని వాయిస్తే అక్షరాలన్నీ ఉద్భవించాయి, నీ శంఖధ్వని నుంచి సర్వనాదములు ఉద్భవించాయి, సంగీతములు శాస్త్రములు అక్షరములు అన్నీ కూడా నీ నుంచే వచ్చాయి, ఇంకా నిన్ను నేను వర్ణించగలనా అంటారు విశ్వనాథవారు. అటువంటి ఆ శబ్ద మూలస్వరూపుడైన పరమాత్మే వస్తే ఇటువంటి విద్యాహంకారం పెట్టుకుని ఎంత గతి తెచ్చుకున్నాను అని బాధపడుతున్నాడు. అంటే భగవత్ స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరానిది అని తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, తాత్విక స్పృహ పరమాత్మ యొక్క స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరాదు. అదే దుర్జటి గారు చెప్పినటువంటి మాట. అందుకే చదువుల గురించి చెప్తూ ఏమిటయ్యా చదువులు అంటే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు అని చెప్పాడు. ఇవా విద్యలు. విద్య అంటే ఏమిటి, విశ్వేశ్వరుణ్ణి తెలియజేసేదే విద్య. ఆయనే ఎదురుగా వస్తే ఆయన గుర్తించకపోయినప్పుడు ఇంకెందుకు ఈ విద్య. కనుక కవిత్వం భగవంతుడికి అర్చించే కుసుమంగా పనికిరావాలి తప్ప ఆయన్నే గుర్తించని అహంకారంగా మారకూడదు. అది ఇక్కడ మనకు చెప్తున్న పాఠం. అందువల్ల వేదన పడుతున్నాడు ఆయన. ఆ వేదనతో ఈ కవితాభిమానము వహించి తినేటికి, ఈ మాట చాలా గొప్పది. ఈ కవితాభిమానం నాకెందుకయ్యా అన్నాడు. అభిమానము అంటే దాని మీద ఒక తీవ్రమైనటువంటి గర్వం ఏర్పరచుకుని ఉండడాన్ని అభిమానము అంటారు. మనకు అనేక అభిమానులు ఉన్నాయి. దేహాభిమానము అంటాం. దేహాభిమానం అంటే దేహమే నేను, దేహంతో మమైకమైపోయి దానికోసం చేయడానికి చేయడం దేహాభిమానం. ఇవన్నీ కూడా మదానికి పనికొస్తాయి. విద్య, యవ్వనము, ధనము, అధికారము, ఈ నాలుగు ఉన్నాయే, ఈ నాలుగు ఒక మనిషిని ఉన్నతంగా చేర్చుతాయట. ఆ నాలుగే పతనం కూడా చేస్తాయట. ఎందుకంటే మదానికి హేతువులటి ఈ నాలుగు కూడా. విద్యామదం, ధనమదం, యవ్వన మదం, అధికార మదం, ఈ నాలుగు ఉంటాయి. విద్య వల్ల మదం పెరుగుతుంది. అంటే ఏది కూడా మనల్ని మత్తెక్కించకూడదు, మనల్ని మనం మర్చిపోయేటట్లు చేయకూడదు. అది కేవలం మనల్ని మనం గుర్తించుకునేటట్టు పనికిరావాలి. అవన్నీ కూడా అవి లేకుండా మనల్ని మనం మర్చిపోయేటట్టు చేయడమే మదం. అంటే మదం నుంచే మత్తు వచ్చింది. సత్యాన్ని విస్మరించేటట్టు చేయడాన్నే మదం అంటారు. విద్య ఒక మదాన్ని ఇస్తుంది, ధనం ఒక మదాన్ని ఇస్తుంది. ఎంతమంది పండితులు ఎందరెందరు మహాత్ముని చులకన చేయడం మనం చూడట్లేదు. ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం నా కంటపడింది. ఆశ్చర్యకరమైన ఘట్టం అదేమిటంటే, ఇక్కడికి దగ్గరలో ఒక ఊరిలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే వచ్చి నాలుగు మాట్లాడమని అన్నారు. అమ్మవారికి దర్శనం చేసుకుని నాలుగు మాటలతో అర్చన చేసుకోవచ్చని వెళితే అక్కడ ఒక పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకం రచించిన కవి వేదికెక్కారు. ఆయన వెంటనే చెప్తున్నాడు, ఇటువంటి కవి ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు, ఇక మీద పుట్టబోడు అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడా అనుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి చెప్పుకుంటున్నాడండి అన్నాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది, ఇందులో అతిశయోక్తి లేవు. అతడు మొత్తం అరగంట మాట్లాడాడు, అందులో 5 నిమిషాలు తన 3 పద్యాలు చదివాడు, మిగిలిన 25 నిమిషాలు అని చెప్పింది ఒకటే, ఇటువంటి వాడు పుట్టలేదు ఇక పుట్టబోడు, నభూతో నభవిష్యత్ అనే మాట సుమారు 10 మార్లు వాడాడు. ఇంతవరకు ఎంత కాలం జరిగిపోయింది, ఈ కాలంలో కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి చెందరే, ఎందరందరు పుట్టిపోయారు, రాజులు పోయారు, రాజ్యాలు పోయే, కవులు పోయే, కళలు పోయే, ఎక్కడికి పోయే, ఆ అనంతకాల గర్భంలో కలిసిపోయే, కాలకాలుని యొక్క కాలి గజ్జల గలం గలలలో లయమైపోయేవన్నీ ఏం మిగులున్నాయి, కాలం కబళించుతుంది. కనుక ఇవి చూసి అహంకరించడం ఎంత వెళ్ళిపోవలసిందే, కాలం తినేస్తుంది. తథక్యం 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 తథక్యం, తర్వాత ఏమిటి తర్వాత ఏమిటి తర్వాత ఏమిటి, ఏవి మిగలవు, మిగిలిపోతాయి అనుకుని అహంకరింత. ఇంతకాలంలో మనం చూసినదంతా గతించిన గతం అనంతం, ఆ గతంలో ఎంత చూసాం మనం, మనమే గొప్ప అనుకోవడానికి. ఇది గమనించితే ఈ అహంకారం ప్రతివాడిలో నిద్రాణంగా ఉంటుంది, వాడికి వాడే గొప్ప అనుకుంటాడు, నా లాంటి వాడు ఒకడు లేడు, ఇంతవరకు ఇలాంటిది పుట్టలేదు కదా అంటాడు ఒకడు. చాలామంది ఈ నువ్వు పుట్టింది ఇప్పుడు అనంతకాలంలో నువ్వు ఉండేది ఇంత, నీకుండే బుద్ధి ఇంత, దాంతోనే నువ్వే ప్రపంచంలో నీతోనే ప్రపంచం మొదలైనట్టు మాట్లాడుతున్నావే, ఎంత ఆశ్చర్యం. ఇంకొక భయంకరమైన మాట, అతడు రాసిందంతా చిత్ర కవిత్వం, నిజానికి కవిత్వం చాలా బాగుంది అందులో సందేహం లేదు, అంత బాగున్న కవిత్వం ఈ అహంకారం వల్ల దుర్గంధంగా వినిపోయింది అనిపించింది, అది విశేషం అనమాట. పైగా ఏం చెప్పాడు, అంత చిత్ర కవిత్వం, నానా నేనని నేనని నేనన్నానా అని ఒక్క అక్షరంతో పద్యం నడపడం, లేదా 2 అక్షరంతో పద్యం నడపడం, ఒక పద్యం నిండా 32 అలంకారాలు దట్టించడం, ఇది తిక్కర గారు ఇలాంటి కవిత్వం రాయలే, పోతర గారు కూడా రాయలే, దూర్జడు గారు కూడా రాయలే, నేనే రాశాను అన్నాడు. ఇది కూడా వాళ్ళు ఇలాంటి కవిత్వం ఎప్పుడు రాయలేదు, ఎందుకంటే కవిత్వం అనేది ఫీట్ కాదు. ఒకడు స్కూటర్ మీద ఫీట్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు, అది చూడడానికి బాగుంటుంది కానీ డ్రైవింగ్ ఫీట్ కాదు కదా, డ్రైవింగ్ జీవితానికి అవసరమైన విషయం, ఫీటు ప్రదర్శనకు అవసరమైన విషయం, కానీ జీవితానికి అవసరమైన విషయం రాసే కవి ఎవడు ఫీట్స్ చేయటం. అందుకే దూర్జటి శ్రీనాథుడు పోతన రాయలేక కాదు, రాయకూడదని రాయలేదు. చిత్ర కవిత్వాన్ని వాటిని కుకవిత్వం కింద చెప్పారు, కుకవిత్వం అంటే అవన్నీ కూర్చి తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి పనికొచ్చేది కుకవిత్వం అని. ప్రతిభ ప్రదర్శన కోసం చేయకూడదు, ఆత్మదర్శనం కోసం వినియోగించుకోవాలి, ఆ విధంగా అత్యంత వినయంగా ఉండాలి. అందుకే మహాత్ములు ఎప్పుడు అంటారు ఈ మాట, నేనెంత ఇక్కడ, పోని గతమంతా పోని వెతికాడు తన లాంటి వాడు లేడు, నా భవిష్యత్తు కూడా అట, ఇంకా ఆ తర్వాత కాలం మీద కూడా వీడు హామీ ఇచ్చేస్తున్నాడు నాలాంటి వాడు పుట్టాడని. ఇటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు తప్పదు, ఎందుకంటే భగవంతుని అనుగ్రహం చేత సరస్వతి వస్తే ఈ అందరిది అదే మెదడు, అందరిది అదే మెదడు, అదే మాంసపు ముద్ద, అదే నరాలు, కానీ ఒకటిలో ఒక ఆలోచన, ఆ ఆలోచన రాణించి వాడు మేలు పొందుతున్నాడంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాజు ముక్కకు చూపు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ రంధ్రానికి శ్రవణం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గొట్టానికి శబ్దం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మెదడుకు ఊహ, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ పంపించే సర్వ చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు ఆయన నుంచి వస్తుంది అనేటటువంటి స్పృహ ఉంటే వాడంటాడు, చీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర, నేనెక్కడయ్యా. అందుకే విశ్వనాథ వారు అంటారు, ఆనందైకమయస్వరూప భవదీయ ఐశ్వర్యము దుర్జటి శ్రీనాథుల్ కవితా సతీ కుచతటి శ్రీగంధ కస్తూరికా స్థనంబున్ పునరించిరి, ఇప్పటికి అస్మత్ స్తోత్ర పాత్రం భవై తేనెల్ త్రావిన నోటికి జలములందింపయ్య విశ్వేశ్వర. స్వామి నిన్ను విరుతించిన వాళ్ళు ఎవరంటే దుర్జటి శ్రీనాథుడు మొదలైన మహాకవులందరూ స్తోత్రం చేశారు, ఇప్పుడు నేను నిన్ను స్తోత్రం చేస్తున్నానంటే తేనెలు తాగిన నోటికి నీళ్లు ఇవ్వడం లాంటిదయ్యా అని చెప్పట, ఎంత చక్కగా చెప్పారు వచ్చేసారా. అందుకే మహిమ్న స్తుతి చేసినటువంటి పుష్పదంతుడు మొదటే అంటాడు, 4 తలకాయలున్న బ్రహ్మగారే నేను వర్ణించలేనప్పుడు నేనెందుకు వర్ణిస్తున్నానంటే ఆయన గారు ఎందుకు వర్ణించారో నేను అందుకే వర్ణిస్తున్నాను అన్నాడు. ఆయన తనకున్న తలకాయ కాస్త ధన్యం అవ్వడానికి, తన ఆలోచన ధన్యం అవ్వడానికి, తన మాట ధన్యం అవ్వడానికి నిన్ను స్తోత్రం చేసుకున్నారు, నేను కూడా నా బ్రతుకు ధన్యత చెందడానికి నిన్ను స్తోత్రం చేస్తున్నాను. అంత వినయంగానే వెళ్తాడు నిజమైనటువంటి వాడు, వాళ్ళ కవిత్వాలే కాలం మీద నిలిచిపోతాయి. పలికెడిది భగవతమట పలికించడు వాడు రమభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వెరెండు గాథ పలుకగ నేలా అని, అమ్మా మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితి జిమి బ్రాహ్మీ దయాంభోనిధి అన్న పోతన లాంటి వినయ సంపన్నుడు అయినటువంటి వాడు రచించిన కవిత్వమే యోగమవుతుంది. ఇది ఒక కవిత్వం అని కాదు, ఏ విద్యకైనా ఇదే. అహంకారం యొక్క వాసన వేసే ఏ విద్య కూడా భగవంతుడు అందుకోడు. దానితో ఉంటే మనమే పతనమైపోతాం. అయితే నత్కీరుల్లో గొప్ప విశేషం అంటే సహజంగా శివభక్తులు, కానీ ఆ శివభక్తిని అహంకారం ముంగేసింది. అది తొలగించడానికి, శివుడితో చార్వాక వాడిన దోషం పోవడానికి కుష్ఠవ్యాధి అనేటువంటిది అతడి పాపానికి వచ్చిన శిక్షగానే శివుడు కోపంతో వేసింది కాదు. శివుడికి ఎవ్వరి మీద కోపము ఉండదు, ప్రేమ ఉండదు. వాడి అవతల వాడి కర్మ బట్టి స్వామి యొక్క రియాక్షన్, స్వామి ఇచ్చే ఫలం ఉంటుంది. అంతే తప్ప ఆయన ఎవ్వరి మీద ఆగ్రహానుగ్రహములు లేనటువంటి వాడు, నిర్మలుడు, తటస్థుడు, పరమ కారుణికుడు అయినటువంటి వాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది అతనికి. ఎందుకంటే అన్నీ అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ఒక్కొక్కటి దేహం అంటూ ఉంటే కదా ఇంత వచ్చింది. ఆ దేహం అనేది ఎటువంటిదో తెలుసుకోవాలి. దేహం యొక్క లక్షణం ఏంటో తెలిస్తే తర్వాత కవిత్వం కాకరకాయను. అందువల్లనే ముందు కుష్ఠవ్యాధి అంటే కాన్సన్ట్రేషన్ దేహం మీద వెళ్ళి ఈ దేహం ఎంత ఇచ్చాడు భగవంతుడు, అలాంటి అదే ఇప్పుడు పాడైపోయే స్థితికి వచ్చింది అనే భావన రావాలి. అయినా దయామయుడు కనుక కైలాసం దానికి కైలాస పర్వతాన్ని చూస్తే పోతుందని చెప్పాడు విమోచనం. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై ఆ కవులున్న ఎట్లు వసయింపక, మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళలా నేనెందుకు కూర్చోలేదు, అప్పటికేదో నేనే మేధావనైనట్టు లేచి నిల్చున్నా. దానివల్ల ఏమైంది, దేవినితోడ ఏల చర్వాకమునర్చితిని కడుభరంబగు కుష్ఠరుజా విషాదమేనేకరణిన్ ధరింతు ఇక ఎన్నడు చూచెద వెండి గుబ్బలిని. వెండి గుబ్బలి అంటే వెండి కొండ అయినటువంటి కైలాసాన్ని ఎప్పుడు చూస్తాను, ఎక్కడ మానసరోవరం, ఎక్కడ హిమవత్ పర్వతం, అక్కడ దాకా ఈ మధుర నుంచి నేను బయలుదేరి వెళ్ళాలంటే ఎంతకాలం, ఎన్ని మహానదుల్వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీళ్ళెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నేనిన్ని యుదాట ఏకరణి ఈశ్వరు శైలము చూడబోయేదన్ కన్నది కాదు విన్నయది గాని సదాశివా ఎని చేయుదు. ఎన్ని దాటి వెళ్ళాలయ్యా, ఎన్ని అడవులు దాటాలి, ఎన్ని నదులు దాటాలి, మనుషులు సంచరించినటువంటి మార్గాలు దాటి వెళ్ళాలి, మృగాలు ఎన్నుంటాయో ఇన్ని దాటుకుని నేను ఆ ఉత్తర దిశలో ప్రకాశించేటువంటి ఆ దివ్య కైలాసాన్ని మానసరోవరాన్ని చూడాలి అంటే ఎలాగా అని భయపడుతున్నాడు. అని ఆ త్రోవల్ నాకు సఖ్యమే కరుణాసాగర భక్తవత్సల శివా గౌరీషా ఎట్లోగదే అని ఆయనతోనే మొరబెట్టుకుంటూ బయలుదేరిపెట్ట. ఇంకా వ్యాధి సోకలేదు, పెరగలేదు. అది పెరిగే లోపలే యాత్ర ప్రారంభించడం మంచిది. అది పెరిగిన తర్వాత చూసుకుందామలే అనుకుంటే నడక కూడా వెళ్ళలేనే, మరి కైలాస పర్వతం దాకా వెళ్ళాలి అని తిబిరి యంగమ్మున తిమ్మిరత్తకమున్న వడలెల్ల మచ్చల చెడకమున్న దళమెక్కి గాత్రంబు చెలుగు తప్పకమున్న బుడుపులు మేన నేర్పడకమున్న అలత విగ్రహమున అంకురింపకమున్న కాయంబు వెడరూపుగాకమున్న తనువున చీము రక్తము కరకయమున్న దేహమీగలమూగి తినకమున్న భైక్షమడుగంగ పోయిన పట్ల జనులు చూసి రోయకమున్న కాలాడినప్పుడు నడువవలెగాక కైలాస నగము చూడ హరుని వాక్యంబు శిక్షమే పరిహరింపా. ఇంకా ఒళ్ళు పాడైపోయి చివరికి అడుక్కోవడానికి వెడితే వాళ్ళు కూడా ఆశ్రయించుకునేటంత భయంకరంగా తయారవ్వకముందే, నడుద్దామంటే కాలు ఆడని స్థితి రాకుండానే వెళ్ళి ఆ కైలాసాన్ని చూడాలి. నిజమవుతుందా అంటే హరుని వాక్యంబు శిక్షమే పరిహరింపా. శివుడి మాటని ఎవడు దాటగలడు, శివుని యాన లేనిది చీమైనా కొట్టదంటారే. సాక్షాత్తు ఆ శివుడే ఆ మాట అన్నాడు. ఏ స్వామిని దర్శించాలని ఋషులు తపస్సు చేస్తుంటారో ఆ స్వామి నా ముందుకొచ్చి తన ఆనవాలను చూపించినప్పటికీ ఈ అహంకారం అనే తెర కప్పేసి ఆయన్ని పోల్చుకోలేకపోయాను అని వేదనపడి అనుచు చింతాపరంపరలనిడి వర్షముడిగి బయలుదేరేటాయన. ఇటువైపు ఉత్తర దిక్కుని ఆశ్రయించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. మధుర నుంచి అన్నీ కూడా ఆ నడక, ఇది దక్షిణ దేశంలో ఉన్న మధురై అనమాట. మధుర అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 గంటలకల్లా సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.